சௌந்தரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் யோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலகு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்தூ, மன்னர போத்தராமாட்சுடு பகவந்துடு காது, ஜானம் கோரி முக்தி கோரி ஜகத்ஹிதம் கோரி ஸ்ரீகைவல்ய பதான்னு கோரி பாகவதன் ராஸ்துநாடு கனக, ஜான சமுபார்ஜனலோ மனசுனி மனீஷாயத்தம் சேசின பரம பாகவதோத்தமுடையினட்டுவண்டி வாடு. அந்தேகாது இம் மனுஜேஸ்வராதனுலக்கிச்சி அன்னாடு, கொன்னி சொம்முலு தீசுக்கொன் அன்னாடு, கபட்டி வினேனேம் செய்யனன்னாடு. அட்டுவண்டி வாடு செப்பினப்புடு கொன்னி கவிதா கல்பனலு காஸ்த அதிசயோக்திகா உன்னப்பட்டிக்கி அது ஆயன சம்ஸ்காரம், பரமேஸ்வரன்னு ஆயன ஊகிச்சினட்டுவண்டி தீருத்தன்னுலு அவி நிஜானிக்கி மனக்கு கூடா ஆனந்தான்னி கரிகிஸ்தாய் கனக. அது ஒகநாடு ஈ தேசம்லோ ஆந்திரதேசம்லோ பிரதானங்க பாகவத பஜ்யம் ராணி தெலுங்கு பிள்ளவாடு கானி தெலுங்கு பிட்ட கானி லேரு. அயிதே இவேள தெலுங்கு பஜ்யம் மனக்கு அக்கர்லேது, ஒகட்டி அர்த்தம் காது, ரெண்டோதி குர்த்துண்டது, மூடோதி நாலுகோதி பலகட்டமே கஷ்டம். ஏ பஜ்யம் எக்கடி நோட்டப்படுத்துது? அயிதே தெலுங்கு பஜ்யான்னி கனக்கு சக்ககா சதுவட்டம் நேர்ச்சுக்குன்னட்லைதே பத விபஜனலோ நிச்சே பாவார்த்தம் புடுத்துது, மல்லி பெத்த வியாக்கியானம் செய்யக்கல. ரெண்டோதி மெமரி பவர் பெருகுத்துது, தாரணாசக்தி பெருகுத்துது, சமிருத்தமைனட்டுவண்டி பாஷா சம்பத ஏற்படுத்துது. நால்கவதி பகவந்துண்ணி பிரார்த்தின்சடானிக்கு காவலசின தூக்கம்தோ கூடினட்டுவண்டி பாஷ, அப்ராப்ரியேட் லாங்குவேஜ் அண்டாமே, ஆ கரெக்ட் பதாலு. ஏம் பதம் வாடித்தே ஆயன கதுல்தாடு, ஏம் பதம் வாடితే ఆయనకు ఆనందం కలుగుతుంది, ఆయనకంటే మళ్ళీ మనకే ఆ మనలో. ఎందుకంటే 9 స్కంధాలలో ఆత్మవిచారణ పూర్ణం చేసుకున్నాం. మళ్ళీ భగవంతుడు అనగానే ఎక్కడో పైన ఉన్నాడని అనుకోకూడదు, ఉన్నవాడు లోపలే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ఆ ఆత్మానందమే అత్యుత్తమమైనటువంటి ఆనంద స్థాయి గనక ఆ ఆనంద స్థాయికి వెళ్ళటానికి దశమ స్కంధాన్ని గురించి ప్రారంభం చేద్దాం అన్నాడు. త్రీ కృష్ణుడు అంటే ముందు విష్ణువు యొక్క కథ నేర్చుకోవాలి పరీక్షన్ మహారాజా. విష్ణువే కృష్ణుడుగా వచ్చాడు గనక ఆ విష్ణు కథలు హరికథలు అన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క దివ్య శక్తిని అనంతమైనటువంటి చైతన్య పారమ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి గనక. ఇదిగో నువ్వు అడుగుతున్నావు, నేను ఇక హరికథ చెప్తూ ఉన్నాను. హరికథ అంటే దేవాలయాల్లో గంతులేసే హరికథ కాదు, భావోద్వేగానికి లోనై దారి తప్పేటువంటి ప్రవచనము కాదు. మనీష్ పదే పదే ఈ రెండు శబ్దాలు వాడుతుంటాం స్పృహ కోసం. మనీషాయత్తమైనటువంటి చిత్తంతో, జ్ఞానాధిక్యమైనటువంటి ఒక సంస్కృతితో, సంస్కారంతో భాగవతాన్ని వినాలి. భాగవతాన్ని వినాలి కాదు, భాగవతాన్ని అనాలి కూడా. ఈ రెండు ఎక్కడ లోపిస్తాయో ఊరికే కాసేపు కథ చెప్పుకొని వెళ్ళిపోతాం. ఇది పాలు, అంతవరకు తెలుస్తుంది. పాలల్లో ఒక వెన్న ఉందని, ఆ వెన్నలో నుంచి నెయ్యి వస్తుందని, నెయ్యి అంటే నెయ్యము అని, నెయ్యము అంటే స్నేహమని, ఆ స్నేహం పరమాత్మతో కూడి ఉండాలని, నిజానికి మనకు మిగిలేటువంటి ఒకే ఒక్క స్నేహితుడు ఎవడు అంటే వాడు పరమాత్మేనని తెలుసుకోవాలి అంటే నిదానవతి ఉపాసన చెయ్యాలి. ఇక దశమస్కంధం ఆ ప్రవేశం చేసేటప్పుడు శుకుడి ఆనందాన్ని చూడండి. విను తల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను ఆక్రమించిన భారమాగజాలక భూమి. రాక్షసులంతా ఈ భూదేవిని ఆక్రమించేశారట, మంచివాడికి చోట్లేని పరిస్థితి ఏర్పడిందిట ఇప్పట్లాగానే. ఇప్పుడు అదేగా, మంచివాడు అంటే వాడిని కొట్టమంటున్నారు, వాడిని మనం దూరంగా వెలివేయమంటున్నారు, చెడ్డవాళ్ళందరూ ఒక చోటుకు వచ్చి కూడి ఒక చోట ఉందామంటున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఆ కాలం నుంచి కూడా ఉంది. అక్కడ ఒక భూమి, గోరూపయై బ్రహ్మచేరబోయి కన్నీరు మున్నీరుగా రోదనముసేయ కరుణతో భావిల్చి కమల భవుడు. ఎవరైనా సరే ముందు బ్రహ్మలోకానికి వెళ్ళాలి. ఆ బ్రహ్మలోకానికి ఎందుకు వెళ్ళాలి అంటే విధి నా నొసట ఇట్లా రాశాడు అని ముందు వాడిని తలుచుకుంటాం. ఈ బ్రహ్మ నా ఎందు దయలేదు, నాకు సరైన ఆకారం ఇవ్వలేదు, సరైన సౌందర్యం ఇవ్వలేదు, సరైన జీవితం ఇవ్వలేదు, ఏమిటో నా కథ విచిత్రంగా రాసి పంపించాడు అని వాడిని నిందిస్తాం. ఆయన దగ్గరకు వెళతాం, మొరబెట్టుకుంటాం, విష్ణువు దగ్గరకు వెళతాం, పూజిస్తాం, కోరుతాం, శివుడి దగ్గర బేలతనంతో జారిపోయి పడిపోతాం. నిజానికి ఈ ముగ్గురులో రక్షించేవాడు ఎవడయ్యా అంటే నిజానికి శివుడే. ఆయనకి ఎందుకు జాలంటే ఈ జీవులన్నీ పొయ్యేవి కదా, వీళ్ళందరూ పోవటం నేను చూడాలి కదా, ఆ దయలు అడగగానే చేసేస్తే ఉన్ననాళ్ళు హాయిగా ఉంటారు కదా అని శివుడు. నారాయణమూర్తి ఏమనుకుంటాయంటే అసలు స్థితి నేను, రక్షించేవాడిని నేను, కాపాడేది నేను, ఏదొచ్చినా చక్రం అంట వేసేవాడిని నేను, కాసేపు ఏడవని అంటాడు ఆయన. కాబట్టి భాగవతంలో కథలన్నీ వాళ్ళ వాళ్ళ దుఃఖాలకు అంతు ఉండదు, కానీ చివరకు వస్తాడు ఆయన. చక్రమో గదో సంకల్పమో స్వయంగా తాను రావటమో, వీళ్ళందరూ వెళ్ళేసరికి ధరణి నూరడ పల్కి ధాత్రియు వెల్పులు కదలిరా విష్ణుని కాననేగి. విష్ణువు దగ్గరకు వెళ్ళారు. వీళ్ళు అక్కడ ఏం చేశారో తెలుసా, పురుష సూక్తం బుజదివి అది, అందుకని పురుష సూక్తం చదవాలి. ఎవడు పురుషుడంటే నారాయణుడు పురుషుడు, శివుడు పురుషుడు, బ్రహ్మ పురుషుడు. కానీ వాళ్ళ ముగ్గురు గారు శివుణ్ణి స్తుతించిన వాళ్ళ భాగం వాళ్ళకి జరుగుతుంది. మూడుగా కనిపిస్తున్న ఏక వస్తువు గనక అక్కడ పురుష సూక్తం చదివారు. అద్భుత సమాధి ఒక మాట విని వారిజోద్భవుండు వినుడు వేల్పులు ధరయు నే విన్న ఎట్టి పలుకు వివరించునని. ఈ దేవతలంతా ఏం చెప్పారో నేనేం విన్నానో అదంతా నీకు చెప్తున్నానయ్యా అన్నాడు శుకదేవుడు. అంటూ యాదవ కులమున అమరులు, ఇది చాలా ప్రధానమైనటువంటి భూమిక ఇది. ఈ భూమికలో ఎవరు ఈ యాదవులు అంటే వీళ్ళంతా దేవతాస్వరూప, వాళ్ళందరికీ ఏం నిర్ణయించుకున్నారంటే ఈ యాదవ కులంలోకి వెళ్ళి అక్కడ జమ్మెత్తుదాము అని అనుకున్నారు వాళ్ళు. కాబట్టి యాదవులు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు దేవతలు. మేదినిపై పుట్టదనుడు మీ అంశములన్ శ్రీదైతుడు వాసుదేవు కాదరమున బుట్టి భారమంతయు బాపున్. శ్రీమన్నారాయణుడే వసుదేవుడు, వాసుదేవుడుగా వస్తాడు అంటే తన తండ్రి నామాన్ని చెప్తాడు. వసుదేవుడు ఆయన తండ్రి. దేవకి గర్భంలోకి వెళతానని చెప్పిన వాడు నారాయణమూర్తి కనుక మీరు మీరు వెళ్ళండి అన్నాడు. హరి పూజార్థము పుట్టుడు, ఎంత గొప్ప సందేశం చూడండి. ఎందుకు పుట్టాలి మేమంతా యాదవ కులంలోనో ఫలానా చోట, ఎందుకంటే హరి పూజార్థము పుట్టుడు, హరిని సేవించటం కోసం పుట్టండి. మీరు ముందు చేయవలసిన పని అది. సురకన్యలు భూమి యందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు బలరాముడు, ఆదిశేషువే బలరాముడై వస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి అప్సరా భామినులంతా కూడా అక్కడ అనేకమైనటువంటి యాదవ స్త్రీలుగా అక్కడ పుడతారు. హరికళతో పుట్టుత ప్రియారంభుడై ఈ ప్రపంచమెల్ల ఏ మాయచే మోహితాత్మ మగుచునుండు అట్టి మాయ కమలనాభు ఆజ్ఞ కార్యార్థమై నిజాంశంబుతోడ పుట్టు జగతి అందు. మరి ఎవడయా ఈ కృష్ణుడు అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క నిజ అంశం. విష్ణువే కృష్ణుడుగా రాబోతున్నాడు. కాబట్టి యాదవులుగా దేవతలు, గంధర్వ అప్సరోభావినులంతా కూడా సుందరతరమైనటువంటి స్త్రీమూర్తులు, హరిపూజ చేయటం కోసం మీరందరూ పుట్టండి, సాక్షాత్తు భూభారాన్ని వహించటానికి, తీర్చటానికి. అలాగే గో బ్రాహ్మణేభ్యః, గో బ్రాహ్మణేభ్యః అంటే గో అంటే జ్ఞానమని, బ్రాహ్మణ అంటే బ్రహ్మస్థితి యందు సంచారం చేసే జీవుడని విచారణ చేశాం. కాబట్టి కులము చేత గో, రూపం చేత జాతి చేత గోవులు కారు, కులం చేత బ్రాహ్మణులు కారు అని అర్థం. గోబ్రాహ్మణే బ్యహాని మిగతా కులం లేదా అని ఘర్షణ పడే కంటే అసలు అర్థం ఏమిటంటే వాళ్ళిద్దరూ అని. ఆ జన్మ ఎత్తినటువంటి వాళ్ళు జ్ఞానంతో కూడి ఉండాలి, ప్రతిరోజు బ్రహ్మనిష్టలో ఉండాలి, కనుక ఆయన వస్తాడు అని వేల్పులందరినీ కూడా పిలిచి ఇచ్చేసిన తర్వాత శూరసేనుడు మధుర శూరసేనంబు అని రెండు రాజ్యాలు వాటి పేర్లు. ఆ శూరసేనుడు ఓ రాజైతే శూరసేన రాజ్యానికి, ఉగ్రసేన మహారాజు ఒక రాజైతే, ఆ ఉగ్రసేన మహారాజు శూరసేనుడు యొక్క వంశంలో వచ్చినటువంటి వాడే కంసుడు. ఆ కంసుడు యొక్క చెల్లెలే దేవకి, ఆ దేవకి భర్తే వసుదేవుడు. తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ చిన్న రిలేషన్ చెప్పకపోతే మనకు అసలు చెల్లెల్ని చంపే అన్నలు వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నామో తెలియటలేదు. వీడు మనకు మొదటివాడు, వీడు చెల్లెళ్ళైనా చంపేస్తానన్నాడు ఎందుకు, ప్రాణరక్షణ కోసం. కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. ఏ మధురయందు మిచ్చము శ్రీమన్నారాయణుండు చెలగు ప్రియమమై ఆ మధుర సకల యాదవ భూమీషులకెల్ల మొదలి పురి అయ్యే. అది మొట్టమొదటి పురమైంది. అంటే దేవతలంతా ఈ నేల మీద అడుగు పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడొక్కడో ఒక ప్రదేశానికి, ఒక నగరానికి చేరాలి. దాని పేరు మధుర. మధురానగర ప్రవేశంలో విష్ణువు యొక్క అంశాలన్నీ, దేవతాంశాలన్నీ జీవుడుగా మానవ జన్మ ఎత్తి అక్కడికి వచ్చినాయి. ఆ శూరసేనునకు ఆత్మజుండగు వసుదేవుండు ఆ పురి ఒక్క దినమందు దేవకి పెండ్లి అయి. కథ నడిపిస్తున్నాడు. వసుదేవుడు దేవకిని పెళ్లి చేసుకున్నాడు. దేవకి అన్నగారు కంసుడు. వాడికి ఆ చెల్లెలంటే ఎంత ఇష్టంటే, వాడు స్వయంగా రాజయ్యుండి కూడా నా చెల్లెల్ని వాళ్ళ అత్తవారి ఇంట నేనే స్వయంగా రథం నడుపుతూ తీసుకువెళ్తానన్నాడు. ఆ దేవకి ఎందు అంత ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ అంత ఎందుకున్నదంటే సహజంగానే ఉన్నది వాడికి. కానీ ఆ చెల్లెలు కడుపున పుట్టిన వాడే వీడి కాలాంతకుడన్నప్పుడు మాత్రం ఆ ప్రేమే ద్వేషంగా మారిపోయింది. అది అన్నా చెల్లెళ్ళ ప్రేమ అది చెడిపోవటానికి మూడు కారణాలుంటాయి. ఒకటి, అన్నగారికి బాగా డబ్బుండి వదినగారు ప్రదర్శిస్తుంటే చెల్లెలకి నిద్రపట్టదు. అదంతా మా అన్నయ్య డబ్బు అంటుంది. మీ అన్నయ్య డబ్బు ఆవిడకి చెందుతుంది, నీకు చెందదు, కానీ స్పృహ ఉండదు. రెండవది, అన్నకి చెల్లెలు ఎందు ఎప్పుడు చెడిపోతుందంటే తన వాటాగ్న అడ్డం వచ్చినట్లయితే చెల్లెలు లేదు ఏం లేదు, నేనిస్తే తీసుకోవాలి, కానీ నేను ఏదన్నా అట్లా పడేస్తే తీసుకోవాలి, పిలిస్తే పెడితే ఏదో సారే కుంకుమ పసుపు తీసుకెళ్ళాలి, కానీ ఆస్తులు పట్టుకెళ్ళటానికి చెల్లెళ్ళు ఎలా అవుతారు అంటాడు వీడు. కాబట్టి కంసాంశతో కూడా వీళ్ళు కూడా వస్తారు. కాబట్టి అటువంటి అన్నయ్యలు ఉన్నట్టయితే వాడి పేరు కంసుడు అని పెట్టుకోండి, హాయిగా సుఖం, వాడు అలా వచ్చాడు అని. మరి విష్ణువంశతో కృష్ణుడు వచ్చినప్పుడు కంసుడు అంశతో వాడు రాడా? వాడు రావాలి. వాడు రాకపోయి ఉన్నట్లయితే విష్ణువుకి ఇక్కడ ఏం పని లేదు. వాడు వచ్చాడు గనకనే ఈయన కూడా వచ్చాడు అని అర్థం. దేవకి తాను కడువేక రథమెక్కి కదలు వేళ ఉగ్రసేనుని పుత్రుడు లాసి కంసుండు చెల్లెలు మరదియు ఉల్లసిల్ల హరుల పగ్గముల చేనంది. హరులంటే గుర్రాలు. ఆ పగ్గాలు పట్టుకొని రొప్పదడంగె ముందట భేరులు ఉరజములును శంఖ పటహములు దడిగొని మృయంగ కూతుతోడి వేట్క కొసలు సాగ దేవకుండు సుతకు దేవకీ దేవికి అరణమీ తలంచి ఆదరించి. అనేకమైన రథాలు గుర్రాల మీద చేరా సారే అన్ని పట్టుకెళ్తున్నాడు. అరణం తీసుకొని స్వయంగా వెళుతున్నాడు. అదే సమయంలో చూడండి విధి ఎట్లా ఉంటుందంటే, వాడి దారిని వాడిని వెళ్ళనివచ్చు కదా, అలా జరగల. రథము కడుపు నా కంసుండు లోవెగ్గిలి ఎగ్గిలి తలపగ దిగ్గన అశరీర వాణిది వినిట్లని. ఏదో ఒక మాట, ఓ శబ్దం, శరీరం లేదు, ఆకృతి లేదు, అది అశరీరవాణి. అందుకే మన వాళ్ళు దానికి ఆకాశవాణి అని పేరు పెట్టారు. ఏఐఆర్ అంటే అది. ఆ ఆకాశవాణి అశరీరవాణి, ఆ గగనంలో నుంచి ఒక మాట అన్నది. ఏమన్నదయ్యా అంటే, తుష్టయగు భగిని మెచ్చగ, భగిని అంటే సోదరి, నిష్ఠుడ వైరథము గడపే ఎరుగము మీదన్. ఇంత ఉత్సాహంగా నీ చెల్లెల్ని తీసుకెళ్ళి ఇంత సంతృష్టి చెందినటువంటి ఆమెను చెప్తున్నావే, ఏం ముందేం జరగబోతున్నదో నీకు తెలియటం లేదా అని. సుష్టయగు నీ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియంచుంచుమీ. అష్టమ గర్భం, నీ చెల్లెలి 8వ గర్భంలో పుట్టేటువంటి వాడి వలన, ఆ గర్భం వలన నీకు మరణం సంభవిస్తుంది అనగానే ఒక్కసారి దేవిటి చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్లే వేళ ఆ చెల్లెలు కడుపున పుట్టిన వాడే నీకు కాలాంతకుడు, నర రూపంలో ఉన్న యముడవుతాడని చెప్తున్నది ఏదో అశరీర వాడు అన్నాడు. లోపల దానవ గుణాలు ఉన్నాయి, విచక్షణ కోల్పోతాడు జీవుడు, ఆగ్రహం చెందాడు, భయం చెందాడు. భయము ఆగ్రహము రెండు కలిసిపోతే అది నిప్పు నెయ్యి కలిసినట్టే, ఆ మంట ఆరేది కాదు. భయం ఉంటే అలాగోలా తగ్గించవచ్చు, ఆగ్రహం ఉంటే 10 నిమిషాల తర్వాత తగ్గుతుంది. రెండు కలిస్తే ఏమిటని, భయంతో కూడి దాని కారణంగా ఏర్పడినటువంటిది, నా వంటి వాడికి కూడా ఇటువంటిది ఉంటుందా అని. అప్పుడు వెనకాల ఉన్నాడు వసుదేవుడు. ఆ వసుదేవుడు ఏమన్నాడో తెలుసా, ఆ వాళ్ళకు కూడా వినిపించింది. వినిపిస్తే అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాటలు సీరలిచ్చుటో, ఏదన్నా డబ్బు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, నువ్వు ఆమెకి సోదరుడివి, మన్నను సేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో, మిన్నుల మోతలే నిజము మేలని చంపకు మన్నా. నిన్నులో ఆకాశంలో పుట్టినటువంటి ఒక మాట విని ఈమెను చంపేస్తానంటావు ఏమిటి, మాని రామన్న సహింపు మన్న తగదన్న వధింపకు మన్న వేడదన్. అంతేకాదు ఇంకా చెల్లెలి పట్ల అంటే సామాజికమైనటువంటి ఒక బంధాన్ని ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ప్రపంచాన్ని, ప్రపంచాతీతమైనటువంటి స్థితిని పోతనామాచ్యుడు రెండు జోడు గుర్రాలుగా సాగిస్తాడు. ఆయన ప్రాపంచిక ధర్మం, మనోధర్మం, ఆర్షధర్మం, స్వధర్మం, ఆత్మధర్మం, వీటన్నింటినీ సమన్వయం చేయాలి, లేకపోతే ఇది భాగవతం కాదు. కనుక చెలియలు కన్నీయ ముద్దరాలు అబల నీ క్షేమంబు చింతించు, ఎప్పుడు నీ క్షేమమే కోరుకుంటూ ఉంటుంది నీ చెల్లెలు. నిర్మల దీని బయటవాడు మాటకులై మర్యాద పోదు, అట్టి సత్కుల సంజాతుడవు పుణ్యమూర్తివి అకటా కోపంబు పాపంబు. పాపం ఏంటంటే కోపమే పాపం. నెచ్చలిని ఓహో తెగవ్రేయ పాడియగునే చింతింపు భోజేశ్వర. భోజ రాజ్యం అది, ఆ భోజరాజ్యానికి చెందినటువంటి ఓ కంసుడా, నీ చెల్లెల్నయ్యా ఆదరించాలి, అనాదరించకూడదు, ఇలా చంపుతావా అని ఏ కాస్త ఆత్మవిచారణ చేయాలిగా. సుఖదేవుడు మరి పరీక్షన్ మహారాజు కథ చెప్పి రంజిల్లా చేస్తాడా, ఆయన మళ్ళీ ఆ మృత్యువుకి ప్రిపేర్ చేయాలి. కనుక ఏం చెప్తున్నాడంటే, మేమితోడన పుట్టు మృత్యువు జనులకు శరీరం తల్లి గర్భంలో పడగానే ప్రారంభం కాగానే దాని వెంటనే మృత్యువు కూడా ఉన్నది. తర్వాత ఏం రాదది, తర్వాత ఏదో 10 ఏళ్ళు అయ్యాక రాదు, ఆ తల్లి గర్భంలో ఉండగా కూడా ఉంటుంది. ఎల్లి మేడైనా ఇవాళ కావచ్చు, నూరేండ్లకైనా తల్లంబు మృత్యువు, ఇట్ ఈస్ సర్టెన్ వన్ హ్యాస్ టు గో. దేహంబు పంచతనంద కర్మానుగుణై శరీరి మారు దేహంబు నూది, మరి తొంటి దేహంబు పాయును తన పూర్వ భాగమెత్తి వేరుంటి పై పెట్టి వెనక భాగం వెత్తి గమనించు తృణజలూకయు బోలే వెంటవచ్చు కర్మ వివరంబున మునుమేలు కన్న వేళ నరుడు కన్న విన్న తలపబడిన కార్యతంత్రము కలలోన పాడితోడ కానబడి అనట్లు. మనం ఉన్నాం, రెండు కాళ్ళు ఒకేసారి నేల మీద పెట్టి నడుస్తామా, నడవం, ఓ కాలు ముందుకేస్తాం, అడుగు ముందుకెళ్తాం, మళ్ళీ అందుకోవటానికి ఎడంకాలు జాపుతాం, కుడికాలు వెనకబడుతుంది. కాబట్టి నడక ఎలా సాగుతుంది అంటే ఇలాగే సాగుతుంది. మనిషి అనుకుంటాడు ఈరోజు ముందుకెళ్ళాను అనుకుంటాడు, మృత్యువు నేనేం వెనకబడలేదు, నువ్వు ఆ కాలంలో లాగ్గానే నేను ముందుకెళ్తాను. సో కుడికాలు ఎడంకాలు ఏమిటంటే జీవుడు మృత్యువు కలిసి ఉన్నటువంటిది. ఫలానా రోజు అయ్యో పాపం నిన్నటిదాకా నేను రాత్రి కూడా మాట్లాడి పొద్దునప్పటి లేడంటే అక్కడే ఉన్నాడు వాడు, ఆ టైం వచ్చింది పట్టుకుపోయాడు. దాని గురించి విచారించద్దంటున్నాడు పరీక్షణ మహారాజుకి. అంటే వైరాగ్యం చెప్పకపోతే ఆ కృష్ణుడు అసలు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఉద్ధారణ చేశాడు ఆశ్చర్యపోతాం. రాను రాను మనకందరికీ పుత్రుని చంపాడు, శకటాసురుణ్ణి చంపాడు, ఫలానావాణ్ణి చంపాడు, చంపాడు 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 అని చెప్పారు మనకి. చంపలే, అందరికీ ఉద్ధారణ ఇచ్చాడు ఆయన. ఎలా ఇచ్చాడు దానికి రహస్యాలు దీంట్లో మనకి నెమ్మదిగా బయటపడతాయి. తన తంటి కర్మ రాశికి అనుచరమై బహు వికారమై మనసు పడిందను ఇంద్రియముల తెరవుల తనువులు పైకన చెడవు తన కర్మంబుల్. ఇవాళ ఈ శరీరం వచ్చింది, ఈ జీవితం వచ్చింది, ఈ సుఖము ఈ శాంతి అరబడేటువంటివి ఏర్పడుతున్నాయి, జీవితంలో స్థితి ఏర్పడింది అంటే ఇప్పుడు సాధించుకున్నవి కాదు, ఎప్పటివో. కష్టం వచ్చింది, నేనేం చేయలేదండి కష్టం, నువ్వు ఇప్పుడేం చేయలేవు, అప్పుడేదో చేసావు అందుకని ఇప్పుడు వచ్చింది. అది చేయగానే వస్తుందా? విత్తనం పెట్టగానే వృక్షం వచ్చేసి రాత్రికి రాత్రి మామిడికాయలు మామిడి పళ్ళు వస్తాయా? విత్తనం అలా వేసావు నెమ్మది నెమ్మదిగా, 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది, దాని కొమ్మలు రెమ్మలు బలం ఏర్పడింది, అప్పుడు దాని ప్రతాపం చూపిస్తుంది. కర్మఫలాలు కూడా అలాగే ఏర్పడతాయి అని చెప్తున్నాడు. అలాగే శరీరాలు ఎలా ఏర్పడతాయంటే పుణ్యకర్మ విశేషం చేత శరీరాలు ఏర్పడతాయి. కొంతమంది అంగవిహీనులుగా పుడతారు పాపం, వాళ్ళు ఏం పాపం చేశారో అనుకుంటాం, అది కూడా కర్మానుసారమే శరీరం కూడా ఆకృతి చెందుతుందట. పాప కర్మం వలన కాదు, పాప భావం వలన. పాపభావం ఎక్కడన్నది? తల్లి గర్భంలో ఒక అండంగా పిండంగా ఉన్నప్పుడు పూర్వస్మృతులన్నీ తాను వదులుకోలేదు గనక అంత గొప్ప శరీరాన్ని ఇచ్చినా అంత గొప్ప జీవితాన్ని ఇచ్చినా పాపకర్మలు వీడు చేశాడు గనక వీడికి మళ్ళీ ఇంత గొప్ప జన్మ ఇంత శరీరం ఇవ్వక్కర్లేదు అనుకుంటుంది. కాబట్టి కర్మలన్నీ కూడా ఒక శరీరంగా రూపాంతరం చెందుతాయి. ఈ బొమ్మలన్నీ ఎవడో బ్రహ్మ గీశాడని అనుకుంటాం, మన బొమ్మ మనమే గీస్తాం, దాని మీద ఉరికాయన ముద్దరేస్తాడు, పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం, ఇన్లాండ్ లెటర్ మన డబ్బుతో మనం కొంటాం కదా, మన ఇంకుతో మనం రాస్తాం, మన విషయాలే రాస్తాం, ఊళ్ళో వాళ్ళు రాయంగా అవి వస్తాయి, సరే రాస్తాం, అంటిస్తాం, పోస్ట్ చేస్తాం, తీసుకెళ్లేవాడు ఎవడో తీసుకెళ్తాడు. కానీ ఆ ఉత్తరంలో ఉన్న విషయానికి మోసుకెళ్ళిన వాడికి సంబంధం లేదు, రాసిన వాడికే దాంతో సంబంధం ఏర్పడింది. అలాగే ఇక్కడ కూడా బ్రహ్మ తలరాతలు రాయటమే ఉండదు, మనం ఏం చేస్తే దాన్ని బట్టి ఆయన కలవలా సాగుతుంది. అంతే, మంచి చేశామా మంచి, చెడు చేశామా చెడు, అనుభవించాలి. కాస్త ముందో వెనకో అంటున్నాడు ఆయన, ముందుకాలో వెనక్కాలో ఎక్కడొక్కడ మాత్రం అది ఉండవలసింది. అంతేకాదు ఇంకొకటి, కర్మలు మేలు నిచ్చులు కర్మములు కీడు నిచ్చు, అంటే సత్కర్మలు దుష్కర్మలు రెండు ఉన్నాయి. దుష్కర్మ అంటే ప్రపంచానికి హాని చేసే ఏదైనా దుష్కర్మే, అది పాపం. సత్కర్మ అంటే ప్రపంచానికి మనం చేసిన మంచి పని వలన వాళ్ళందరూ ఆనందపడుతున్నప్పుడు ఆ ఆనందంలో మనం కూడా భాగస్వాములమైనప్పుడు అది పుణ్యంగా లెక్క. దానం జపం తపం త్యాగం ఇవి ఏవి కూడా సత్కర్మలు మాత్రమే తప్ప అవి పూర్ణ పుణ్యకర్మలు మాత్రం కాదు. అందుకనే నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైక అమృతత్వమానశు. కర్మ వలన ధర్మం వలన డబ్బు వలన బంధుజనం వలన ముక్తి రాదు, అమృతపుత్రుడివి కావు నువ్వు, నీకు శాశ్వతత్వం కలగాలి అంటే త్యాగేనైక త్యాగం చేత మాత్రమే. కాబట్టి కర్మముడు బ్రహ్మకైనను కర్మగుడై పరుల తడవగా ఏటికిన్ వాణి చెల్లెలుగాని పుత్రిక వంటిది ఉత్తమురాలు సంభావనీయ చరిత్ర. ఇది ఎందుకు చెప్తున్నాడంటే వ్యాసుల వారు దేవకి యొక్క గర్భము ఎంత ఉదాత్త గర్భమో చెబుతున్నాడు, ఎంత ఉత్తమ గర్భమో. అది కాకపోతే భగవంతుడు వస్తాడా ప్రవేశిస్తాడా అందుకనే ఆమె గురించి చెప్తున్నాడు.
సంభావనీయ చరిత్ర వీరుబాలమూత్ర వివాహ సుశ్రీ విలాసిని దీన కంపిత చిత్తనీకిదెముఖదన్ కావవే కరుణామయాత్మక కంస మానస వల్లభ.
నీ చెల్లెలు ఎంత గొప్పది, ఎంత మంచిదయ్యా, కరుణతో కాస్త చూడు నీ చెల్లెల్ని కాపాడుకో అన్నాడు అని అనేకమైనటువంటి విషయాలు చెప్తూ,
లలనకు పుట్టిన కుమరుని వలనంత గదనుచు గగనవాణి పల్లికన్ ఆచు అలిగదవేని మృగాక్షికి కల కొడుకుల చంపనిత్తు క్రమమున నీకున్.